వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వరది తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్. గరిష్టమైన విత్తనోత్పత్తినిచ్చే మేలైన వంగడాలు, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, ఘన ద్రవ జీవామృతాలు, కషాయాలు, నిమిషాల్లో పిచికారి చేసే డ్రోన్లు, తేలికగా కలుపు తీసే రోటోవైటర్లు, పోత కోసే యంత్రాలు, ఒక్కటేమిటి గట్టు నుంచి కొట్టుదాకా పౌల్ట్రీ, ఫిషరీ, డైరీ ఇలా అన్ని రంగాలకి సంబంధించిన సమాచారం కోసం టోన్ అగ్రి ఛానల్ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.
17వ రోజు చేరుకున్నాం. కృష్ణపక్షంలో విదియ చక్కగా మాఘస్నానం అనేది ఆచరించుకుంటూ ఉన్నాము. ఆచరించుకుని మాఘ పురాణ పఠనంలో భాగంగా దిలీప మహారాజు గారికి వశిష్ఠుల వారు మాఘస్నాన ఫలితం చెప్తూ అప్పుడు చెప్పారు కదా, అయ్యా మాఘమాసంలో స్నానం అనేటువంటిది ఎంత గొప్ప విశేష ఫలిప్రదాలు ఇస్తుందో చూశారు కదా, మనం అనేక కథల ద్వారా తెలుసుకున్నాం కదా, ఈ మాఘమాసం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి మాసం నాయన. ఇందులో ఈ మాఘమాసంలో విశేషించి నదీ స్నానము గొప్పనైనటువంటిది అనేటువంటిది విషయం మనం ఇంతకు పూర్వం చెప్పాము. వీలైతే మాఘమాసంలో ఒక్కరోజైనా ప్రయాగా నది తీర్థంలో స్నానం అనేది ఆచరించుకోవాలయ్యా అని చెప్పాడు. లేదా ఎక్కడనైనా ఒక గంగానది కానీ గోదావరి కానీ ఏదైనా ఒక నది చెంత స్నానమాచరించుకుంటే మనము ఆచరించుకుని విష్ణుదేవాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి అక్కడ మనం దర్శనం చేసుకోవడం, దానాదులు యథాశక్తి దానం చేసుకోవడం వల్ల అనేక పాప పరిహారాలు అయిపోతాయని చెప్పి ఇతఃపూర్వం కూడా అనేక కథల్లో మనం చెప్పుకున్నాము. అలా ఇక్కడ కూడా మీకు మరొక కథ చెప్తాను నాయన వినవయ్యా అన్నాడు. పూర్వము గౌతమ మహాముని తన యొక్క గోహత్య పాపం అనేది పరిహారం చేసుకోవడం కొరకు ఆయన అనేక క్షేత్ర దర్శనాలు చేస్తూ గోదావరి నది ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ నుండే పుట్టిన చోటనే మనం వెళ్ళి స్నానమాచరించుకోవడం వల్ల అక్కడ ఈ యొక్క పాప పరిహారం అనేటువంటిది అవుతుందేమో అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. అదియే త్రయంబకేశ్వరుడు, నాసిక్ త్రయంబకేశ్వరుడు అంటుంటాం కదా, ఆ త్రయంబకేశ్వర క్షేత్రానికి వెళ్ళి ఆ గోదావరి అక్కడ ఒక చిన్న పాయగా ప్రారంభమై అక్కడ చూడండి మనం అనేక విధాలుగా ఎలా అంటే మనము ఆకాశంభున నుండి శంభుని శిరంబందుండి సీతాద్రి నుండి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబందుండి అస్తోకాంబోధి పయోధి నుండి పవనాంధోలోకముల్ చేరే గంగా కూలంకష పెక్కు వివేక భ్రష్ట సంపాతముల్లని భర్తృహరివారు చెప్పినటువంటి ఈ యొక్క శ్లోకాన్ని మనకు ఈ పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి గారు మనకు చెప్పారు సుభాషితాల్లో. అలా ఎక్కడో పుట్టినటువంటి ఆ గోదావరి నది ఇలా పాయలు పాయలుగా వచ్చి మన ఆంధ్రదేశంలో ఉభయ గోదావరి జిల్లాలుగా పేరుగాంచింది చూడండి. అలా ఈ మహాముని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసి తపస్సు చేస్తూ ఉండేసి అక్కడ ఆ గోదావరి తీర్థ పుణ్య ఫలితం లభిస్తుంది మాఘమాసంలో అని చెప్పడం తెలుసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేపాటికి ఆ యొక్క నదీ స్నానం చేయడం వల్ల వారికి పుణ్య ఫలితం అనేటువంటిది లభించింది. ఆ విధంగా వారి శాప పరిహారం అనేటువంటిది పూర్తిగా అయిపోయి వారు సుఖంగా తీర్థయాత్రలన్నీ కూడా చేస్తూ ఉంటున్నారు. ఇలా ఇంత గొప్ప విశేష ఫలప్రదమైనటువంటి నాయన, ఇలానే నీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను నాయన అన్నాడు. ఇలానే ఒక బ్రాహ్మణోత్తముడు తీర్థయాత్రలన్నీ చేస్తూ ఉంటూ ఉండగానే ఒక చోట అతనికి సాక్షాత్తు పరమశివుడు అలాగే బ్రహ్మ ఇరువురు కూడాను కూర్చుని సంభాషిస్తున్నట్టుగా దృశ్యం కనబడేపాటికి నమస్కారం చేసుకున్నాడు. సాక్షాత్తు బ్రహ్మామహేశ్వరుల యొక్క దర్శనం కలిగింది అంటే ఎంత గొప్ప విషయమో అని అనుకుంటూ ఉన్నాడు. అంతలోనే ఇంకొక విషయం సంభవించిందయ్యా, ఆ వారిరువురు కూడాను ఒకరికొకరు మాట్లాడుకుంటూ మాటలు చిలువలు పలవై ఆ గొడవగా మారిందట. ఎందుకయ్యా అంటే, ఎందుకు పరమశివుడు అంటున్నాడట, నేను పంచవదనుడను, నేను ఐదు ముఖాలు కలిగినటువంటి వాడిని, బ్రహ్మ అంటున్నా నేను కూడా ఐదు ముఖాలు కలిగిన వాడిని అయ్యా అన్నాడు. నాకన్నా నీకన్నా నేనే గొప్పవాడిని అంటాడు, నాకన్నా నువ్వే గొప్పవాడిని నేనే గొప్పవాడిని ఇరువురు మధ్య సంభాషణ గొడవగా మారేపాటికి శివుడు తన త్రిశూలంతో తన శక్తితో ఏం చేశాడు, ఖడ్గం వల్ల ఆ యొక్క బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికేశాడు. ఆ నరికేసేపాటికి అక్కడ ఆ బ్రహ్మ తలను ఐదవ తలను నరికేపాటికి ఏమిటి ఇలా సంభవించిందని చెప్పేపాటికి చాలా అప్పుడు ఈ యొక్క బ్రహ్మహత్యా పాపం అనేది పరిహారం కావాలి అని అప్పుడు ఆలోచించాడు. పొరపాటునైతే ఆవేశంలోనైతే నేను చేసేశాను, ఈ పాప పరిహారం కావాలి. పరిహారం కావాలి అంటే ఏదైనా మార్గం ఆలోచించాలని చెప్పి పరమశివుడు కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచించాడు. ఆలోచించేపాటికి అప్పుడు అనుకున్నాడు కదా, ఈ పాప పరిహారం కొరకు నేను భూలోకానికి వెళ్ళేసి భిక్షాటన చేయాలి. ఈ కపాలంలోనే ఆ పాత్ర కపాలంలాంటి పాత్రను తీసుకొని ఈ భిక్షాటన చేయాలయ్యా. ఈ భిక్షాటన చేస్తేనే ఆ భిక్షాపాత్ర ఎప్పటి వరకైతే నిండుతుందో అప్పుడే నా పాపరిహారం పోతుందయ్యా అని చెప్పాడు. అనుకునేసి బయలుదేరాడు, భూలోకానికి వచ్చాడు. అనేక చోట్ల తిరిగారు, చాలామంది భిక్ష వేస్తున్నారు కానీ ఎంతకు పాత్ర నిండటం లేదు. ఇలా తిరుగుతూ ఋషీశ్వరుల యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సప్త ఋషుల యొక్క ఆశ్రమానికి వెళ్ళేపాటికి ఈయన చక్కగా, ఎందుకంటే చితాభస్మాలేపో గరడమశనం దిప్పటధరు, ఆయన ముఖ కవళికలు చూస్తుంటే చక్కగా తాండవిస్తున్నటువంటి ఆ శివుడి మొహాన్ని చూసేసి ఆ యొక్క సప్త ఋషిపత్నులందరూ కూడాను వ్యామోహితులై ఒకరిపై ఒకరు పోటీ పడుతూ ఆయన భిక్ష వేస్తూనే పోతూ ఉన్నారు. ఇలా వ్యామోహింపజేశాడని చెప్పేసి తన భార్యలు తన మాట వినకుండా పోతున్నారు, అస్తమానము ఆ శివుడికే ఇలా వేస్తూ ఉన్నారని చెప్పేసి ఆ సప్త ఋషులు శాపమిచ్చారట పరమశివుడికి. అయ్యా ఏమిటి, మా యొక్క భార్యలను నువ్వు మోహితులంగా చేసుకునేసి ఇలా చేస్తున్నావేమిటి, కాబట్టి ఈ విధంగా నీవు చేస్తున్నావు కనుక నీకు పుంస్త్వం అనేది లేకుండా పోవుడుగాక అని చెప్పేసి ఆయన శాపమిచ్చేపాటికి అప్పుడు శివుడికి పుంస్త్వం అనేది పోయి అప్పుడు లింగరూపంగా ఆ పుంస్త్వం పడిపోవడం వల్ల లింగరూపంగా మారిపోయాడట శివుడు, ఆ పరమశివుడు. అలా మన భూలోకంలో లింగరూపంలో పరమశివుడు అలా ఏర్పడ్డాడట. అందుకూర్చే చూడండి, అనేక విధాలుగా భగవత్ శాపాన్నైనా మనం నివృత్తి పొందవచ్చుట, కానీ గురువు యొక్క శాపాన్ని నుండి త్వరగా నివృత్తి పొందడం అనేటిది అంత సులభం కాదు అని అప్పుడు చెప్పాడు. చెప్పేపాటికి చాలా ఆలోచిస్తూ ఉన్నారు, ఏమిటి ఇలానైతే సంభవించిపోయింది, నోటి నుంచి మాట అయితే వచ్చేసింది, చెప్పేశాం కదా అని చెప్పేసి అప్పుడు ఆలోచించారు. ఆ పుంస్త్వం లింగరూపంగా మారేపాటికి మహాతేజస్సంపన్నంగా కనబడిపోతున్నది, దగదగాయ మెరిసిపోతున్నది, ఆ కళ్ళ వెంట చూడలేనటువంటి పరిస్థితి. అలా ఏమిటి, మనం నోరు జారాం కానీ ఈ విధంగా పరమశివుడు ఇలా అయిపోయాడు ఏమిటి అని చెప్పేసేసి అప్పుడు ఆలోచించారట. ఆ తర్వాత ఈ పరమశివుణ్ణి మనం ఎక్కడనైనా మనం స్థాపితం ఈ లింగరూపాన్ని చేయాలి, చేసడం వల్లనే దీని యొక్క దోష పరిహారం అనేది పోతుందయ్యా అని చెప్పేసి అనుకున్నారు మనసులో. అనుకునేలోపే ఆ శివుణ్ణి అడిగారు, అయ్యా చెప్పునాయనా నీ యొక్క కోరిక ఏమిటి అని అడిగారు. మేమెందుకు చేయాల్సి వచ్చింది, మా యొక్క భార్యలను ఈ విధంగా నువ్వు మోహితులుగా చేయడం వల్ల నీకు ఈ విధంగా శాపం ఇవ్వాల్సి వచ్చింది, నీ శాపాన్ని కూడా నివృత్తి కలిగే విధంగా చూస్తామయ్యా అని చెప్పాడు పరమశివుడు అడిగేపాటికి. అప్పుడు ఏ విధంగా శాప నివృత్తి చేస్తారో అనేది మనం మరుసటి రోజు కథలో చెప్పుకుందాం. ఈరోజటి కథ ఇంతవరకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.
తెలుగు వన్ వినోదాన్ని విజ్ఞానాన్ని విశేషాలను అందించే ఒక సంపూర్ణ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సినిమా వార్తలు, విశేషాలు, ఇంటర్వ్యూలు, యువతరానికి మెచ్చే నచ్చే వెబ్ సిరీస్లు, మొత్తం కుటుంబం మెచ్చే షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్, హాస్యాన్ని పంచుతూ చెక్కిలి గింతలు పెట్టే కంటెంట్, ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలను నిరంతరం ప్రేక్షకుల్లో అలరించే ఆల్రౌండర్ ఛానల్ తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సందర్శించండి. ఆసక్తికరమైన సినిమా, వినోదాత్మక వీడియోలను వీక్షించండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.